పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సర్వేభ్యో మహాభక్తేభ్యో నమః. పూర్వం ఒక ఊర్లో నలుగురు గుడ్డివాళ్ళు ఉండేవారు. వాళ్ళకి ఏనుగును చూడాలనిపించింది. అందరూ ఏనుగు అంటే చాలా గొప్ప జంతువు అని అందరూ వర్ణిస్తున్నారు. చూడాలనిపించింది ఎలాగైనా సరే. సరే నలుగురు కలిసి ఉన్న బతిమాలి మొత్తానికి ఏనుగు దగ్గరికి వెళ్ళారు. వెళ్తే ఒక అతనేమో గుడ్డివాళ్ళు కదా, వాళ్ళకి కనపడదు మొత్తం ఆకారం కనపడదు కదా. ఒక అతనేమో ఏనుగు కాళ్ళు పట్టుకుని అలాగ తడివి చూసి, ఆహా ఏనుగు అంటే స్తంభంలాగా ఉంటుంది అనమాట అనుకున్నాడు. ఇంకొక అతను తొండం పట్టుకుని చూసి, ఇది ఒక లావు బొట్టంలాగా ఉంది అనుకున్నాడు ఏనుగుని. ఇంకొక అతను చెవులు పట్టుకుని చూసి, చాటలాగా ఉంటుంది అనమాట ఏనుగు అయితే అనుకున్నాడు. ఇంకొక అతను తోట పట్టుకుని చూసి, ఏనుగంటే ఒక తాడు అనమాట, తాడులాగా ఉంటుంది సన్నగా. వీళ్ళిద్దరు నలుగురు ఇలాగా నేను చూసిందే కరెక్ట్, నేను అనుభవించిందే కరెక్ట్ అని చెప్పి వాదించుకుంటున్నారు అనమాట. ఒకడేమో ఏనుగంటే స్తంభం అంటాడు, ఇంకోటి చాట అంటాడు, ఇంకోటి తాడు అంటాడు. ఇలా వాదించుకుంటూ ఉంటే అసలు చూపు ఉన్న ఆయన ఒక ఆయన వచ్చి, లేదురా మీ నలుగురు చూసింది అర్ధసత్యమే, పూర్తి సత్యం కాదు. ఏనుగంటే ఇవన్నీ కలిపి దీనికన్నా ఎక్కువ ఉన్నది, ఏనుగులో ఇవన్నీ భాగాలు, ఇది కాక ఇంకా పెద్దగా ఉంటుంది ఏనుగంటే చాలా ఉంటుందని చెప్పి వర్ణించి చెప్తారు అనమాట వాళ్ళకి. అలాగా మనకి జగద్గురువులు శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు అమ్మ చెప్పినట్టు సాక్షాత్తు శంకర అవతారం. వారు అవతరించే సమయానికి మన దేశంలో పరిస్థితి ఇలాగే ఉందన్నమాట. విష్ణువు గొప్పవాడని ఒకళ్ళు, శివుడు గొప్పవాడిన ఒకళ్ళు, శక్తి అమ్మ గొప్పవాడని ఒకళ్ళు, సూర్యుడు గొప్పవాడని ఒకళ్ళు, లేకపోతే కుమారస్వామి గొప్పవాడని ఒకళ్ళు, ఇలాగా రకరకాలుగా మా దేవుడే గొప్ప అంటే మా దేవుడే గొప్ప అని ఊరికే వారించుకోవడమే కాకుండా మనకి పూర్వం మన ప్రసాదరావు గారు చెప్పేవారు. ఎంతవరకు వెళ్ళేదంటే ఈ వైషమ్యాలు నిలువుబట్టు అటబట్టు అని ఈ వీళ్ళు అవతల వేరే వాళ్ళు పాటించేది కాకుండా వేరే వాళ్ళు, ఇప్పుడు నిలువుబట్టు వాళ్ళు ఉన్నారంటే అటబట్టు వాళ్ళు కనిపిస్తే వెళ్ళి వాళ్ళ బొట్టు నాకేసేవారు అంత. వాళ్ళు ఏం చేసేవారంటే తెలివిగా విషంతో బొట్టు పెట్టుకునేవారు, లోపల కూడా నాకి చచ్చిపోతాడు అనమాట. అంతటి వైషమ్యాలు ఉండేవి. అటువంటి పరిస్థితుల్లో మరి పరమేశ్వరుడు అంటే ఆయన సర్వాన్ని సమంగా చూసే ఆది యోగి. యోగం అంటేనే సమత్వం, సమత్వం యోగ వచ్చేది అని మనం అనేక పురాణ కథల్లో చూస్తూ ఉంటాం. ఆయనకి రాక్షసులు దేవతలు లేకపోతే ఈ భేదభావాలు ఏమీ ఉండవు, అందరినీ సమానంగా ఎవరు ప్రార్థిస్తే వాళ్ళకి బోలా శంకరుడు అంటారు, అందరినీ సమానంగా ఆదరిస్తారు. అటువంటి ఆయన మన దేశంలో మన సనాతన ధర్మం ఇన్ని భాగాలుగా విభజింపబడి కొట్టుకుని అసలు తత్వాన్ని గుర్తించలేకపోతున్నారని ఆయన అపార కరుణతో ఒక రూపాన్ని తీసుకుని వచ్చారన్నమాట మన దేశాన్ని, మన సనాతన ధర్మాన్ని ఉద్ధరించడానికి. అప్రత్యక్షో మహాదేవ సర్వేషా ఆత్మమాయ ప్రత్యక్షో గురు రూపేణ వర్తతే భక్తి సిద్ధయ్య. మామూలుగా ఎవరికైనా భక్తి గాఢత చెంది ఉన్నత స్థితికి వెళ్ళినప్పుడు గురువు రూపంలో పరమేశ్వరుడు వస్తాడని శ్లోకం చెప్పుకుంటాం. కానీ ఇక్కడ చూస్తే అంటే మనకి భగవద్గీతలో చెప్తారు కదా, పరిత్రాణాయ సాధన వినాశాయ దుష్కృతామని. భక్తిని ఉద్ధరింపజేయడానికి కాకుండా ఈ వైషమ్యాలని నాశనం చేయడానికి కూడా ఆయన అవతారం తీసుకుని వచ్చారు. ఇక్కడ అమ్మ చెప్పినట్టు స్వామివారు దేశం అంతా పర్యటించి మనకి ఏ దివ్యక్షేత్రానికైనా వెళ్ళండి మీరు, అక్కడ చెప్తారు వాళ్ళు. ఇక్కడ శంకరాచార్య స్వామివారు వచ్చి ఇక్కడ ఈ దేవతామూర్తిని స్తుతించారని, లేకపోతే ఇక్కడ అమ్మ చాలా ఉగ్ర రూపంలో ఉండేది, స్వామివారు వచ్చి ఇక్కడ శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించి అమ్మని శాంతపరిచారని ఇలా రకరకాలుగా చెప్తారు. అలాగే వారి కరుణ చూస్తే వాళ్ళ దృష్టిలో మనం రోజు వింటూనే ఉన్నాం. ఆస్తులు జిజ్ఞాసులు అర్థార్థులు జ్ఞానులు అన్ని రకాల దృష్టిల్ని సమానంగా ఆదరించి వారిలో ఆధ్యాత్మికత నెలకొల్పి సమర్థులైన శిష్యులుగా తయారు చేసుకున్నారు వారు. అలాగే ఎన్నో మనం నిత్యం చదువుకునే ఎన్నో శ్లోకాలు గ్రంథాలు అన్ని ఆరోచించినవి. కొన్ని అమ్మ చెప్తుంటారు చాలాసార్లు చాలా సంక్లిష్టంగా పండితులకి అర్థమయ్యేట్టు ఉంటాయి, కొన్ని చాలా సరళంగా ఎంతటి చదువురాని వాడికి కూడా అర్థమయ్యేట్టు ఉంటాయి. అలాగా అన్ని రకాల వాళ్ళకి సాధనలో అన్ని స్థితుల్లో ఉన్న వాళ్ళకి కూడా అవకాశం కల్పిస్తూ, అలాగే ఇన్ని దేవతామూర్తులు మీరు మూర్తి రూపంలో చూస్తే నామరూపాలు గుణాలు రకరకాలుగా ఉంటున్నాయి కాబట్టి మనకు అదే అలవాటైపోయింది. అర్చనామూర్తులు అంటే మనం చూసుకుంటే ఇప్పుడు ఆత్మబుద్ధి త్వమేవాహం అని చెప్పిన హనుమంతుడు కూడా మరి రామ రామ రూపం ఒక అలవాటైపోయి కృష్ణ రూపం వచ్చేసరికి అక్కడ నచ్చలేదంట. ఏంటంటే నామరూపాలకి అంత అలవాటు పడిపోయి ఉన్నాం మనం, అందుకని ఇవన్నీ ఒకటే నిజానికి అసలు అన్ని లేవు ఉన్నది ఒక్కడవే అని చెప్పి కూడా మళ్ళీ ఆయన మళ్ళీ పంచాయతనం అని చెప్పి అందరు దేవతల్ని సమన్వయం చేసి ప్రతి వాళ్ళకి కూడా పూజించుకోవడానికి అర్చించుకోవడానికి వీలుగా ఏర్పాటు చేశారు. అలాగే మన గురుమూర్తి కూడా అంతే, మన మొదట్లో ఇక్కడ ఎవరికి ఫోటో కూడా అవకాశం ఇచ్చేవారు కాదు. ఫోటో తీసుకుంటే గోడ మీద ఉంటుంది లేకపోతే పూజ గదిలో ఉంటుంది, నన్ను నీ హృదయంలో పెట్టుకో అప్పుడు నేను ఎప్పుడు నీతోనే ఉంటాను అని చెప్పేవారు. తర్వాత ఏంటంటే రూపానికి అలవాటైపోయి మనం ఇవన్నీ ఆశిస్తాము, ముందు ఉన్న ఆవేదన తర్వాత ఉండదు మనకి. తర్వాత రూపాలు ఎక్కువైపోయేసరికి ఒక నిర్లక్ష్య భావం కలుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది చూస్తున్నాం మనం, ఇప్పుడు ప్రతి చోట బాబుజీ ఫోటో చేసింది, బాబుజీ కండువాలు ఇక్కడ చాలా మంది వేస్తున్నారు. అమ్మ ఫస్ట్ టైం ఆ కండువాలు పెయింట్ చేసినప్పుడు చెప్పారు, కొన్ని నియమాలు చెప్పారు, నడువు కింద కట్టుకోకూడదు, నేలకి తగలకూడదు, బాబుజీ రూపం తిరగబడి ఉండకూడదు వేసుకున్నప్పుడు, ఇలాగ చాలా నియమాలు ఉంటాయి. అవి వేసుకునేటప్పుడు మన ఇంట్లో కండువ తీసుకుని మేరు వేసుకునేటప్పుడు అది బాబుజీ కండువ అని పవిత్ర భావన ఉంటుంది, తర్వాత మర్చిపోతాం. వచ్చి కూర్చుని అవసరమైతే కింద దులుపుకోవడానికి లేకపోతే ముక్కు చూసుకోవడానికి కూడా వాడేస్తాం. అంటే ఏంటంటే ఆ భావన నిరంతరం ఉండట్లా మనలో. చాలా మంది ఇక్కడ లక్ష్యార్థం తీసుకున్న వాళ్ళమే, ఆ తీసుకున్నప్పుడు ఉన్న భావన తర్వాత రోజంతా జీవితాంతం ఎంతవరకు ఉంటుందో ఎవరికి వాళ్ళకి తెలుసు. ఆ భావన మనం నిత్యం నిరంతరం నిలుపుకోవాలి. అందుకే స్వామి మొదట్లో చాలా నేర్చుకునేవారు కాదు, ఫోటోలు తీయనిచ్చేవారు కాదు, ఎవరికి నన్ను హృదయంలో నిలుపుకోండి చాలా అనేవారు. కానీ మనం ఆ నామానికి రూపానికి అలవాటు పడిపోయాం కాబట్టి అమ్మ చెప్పినట్లుగా వారి కరుణతో ఈ మూర్తిని ప్రసాదించారు మనకి. ఆ మూర్తిని ప్రసాదించినప్పుడు కూడా మరి ఇందాక అమ్మ చెప్పినట్టు మొదట్లో ఎవరికి మనకి అంత నచ్చేది కాదు, స్వామి ఎదురుకుండా ఉండగా మళ్ళీ ఈ మూర్తికి పూజ చేయడం ఏంటి అలా ఉండేది. కానీ ఇప్పుడు స్వామి రూపం అరూపం అయిపోయేసరికి ఈ మూర్తిలోనే స్వామి కనిపిస్తున్నారు మనకి. ఏంటంటే ముందు ఎక్కడో బయట లేరు స్వామి, మనలోనే ఉన్నారు, మనల్ని ప్రకాశింపజేస్తున్నారు. అది చూడడం అలవాటు అయ్యేదాకా మనకు ఒక ఆలంబన కావడం కోసం ఆ మూర్తిని ప్రసాదించారు. అయితే ఇంతమంది దేవతామూర్తుల్ని దేవతా స్తోత్రాలని స్వామివారి జగద్గురువులు ప్రసాదించారు. అయితే వారు కూడా ఒక లీల చూపించారు మనకి, రాత్రి గారు చెప్తున్నారు మనీష పంచకం. ఒక చండాలుడి రూపంలో పరమశివుడు ప్రత్యక్షం అయితే వారన్నారని చెప్తుంటారు, వారే అంత తొలగమన్నారని లేకపోతే శిష్యులు తొలగమన్నారని. ఏదైనా కానీ అదొక లీలగా చూపించి మనకి ఒక అద్భుతమైన స్తోత్రాలని అందించారు. అలాగే జాతి నీతి కులగోత్ర గౌరవమని ఇటువంటివన్నీ కూడా మనకి మనం బాబుజీ మహారాజు చెప్తారు, మనం ఉన్నది ఇది గురుకులం, ఇక్కడ వేరే కులం గోత్రం ఇది లేదు, మనందరం ఒకటి, ఒకే కుటుంబం. అయితే ఒకే కుటుంబంలో కూడా ఇద్దరు ఉండేసరికి భేదభావాలు వస్తాయి. ఇప్పుడు ఒక్కడే ఉంటే దేంతోనూ అవసరం లేదు. ఇప్పుడు నాకు ఒకడే కొడుకున్నాడు, మా అబ్బాయి అంటాడు. ఇక్కడ ఒకడే ఒకటి రెండు అనే గుణాలు లేవు. మా అబ్బాయి అంటే అబ్బాయి అంతే. అదే ఇద్దరు కొడుకులు ఉన్నాను కూడా, మా పెద్ద అబ్బాయి, మా చిన్న అబ్బాయి, నలుగురు ఉంటే ఒకటి రెండు మూడు నాలుగు వస్తాయి. అందుకే మొన్న ఎవరో చెప్తున్నారు శంకరాచార్య అద్వైత సిద్ధాంతం కదా, అద్వైతం అంటే ఒకటి అని కాదు, రెండు లేకపోవడం. ఒకటి అంటే అది కూడా సంఖ్య, మళ్ళీ కౌంటింగ్ మొదలవుతుంది. ఒకటి నుంచి ఒకటి వస్తే రెండు మూడు నాలుగు అన్ని వస్తాయి. అసలు రెండు లేని స్థితి ఉన్నదే అది. అక్కడ ఇంకా కౌంటింగ్ అవుతుంది. ఇందాక చెప్పినట్టు ఉన్న ఒకటే కొడుకు అయితే కౌంటింగ్, నా ఒక్క కొడుకు డబ్బులు ఎక్కడ రాసుకుంటాం, ఏకైక సంతానం, ఏకైక పుత్రుడు అని. కానీ మామూలుగా అయితే మామూలు మాటల్లో మా అబ్బాయి అంటాను తప్పితే మా నా ఒక్క కొడుకు అని చెప్పట్లేదు. అలాగా ఉన్నవి ఒక్కటే స్థితి అయినప్పుడు ఇక్కడ ఈ విశేషణాలు ఏమి అవసరం లేదు, గుణాలు అవసరం లేదు, విశేషణ అవసరం లేదు. అటువంటి స్థితి మనందరిది కూడా అదే స్థితి. కాకపోతే మనకి అది చూడటానికి చేత కావట్లేదు. బయట రూపాలను చూసి నేను వేరు నువ్వు వేరు ఇలా అనుకుంటున్నాం. అనుకోవడంతో ఒక్కసారి ఎప్పుడైతే రెండు అనేది వచ్చిందో ఇంకా అనేకం వచ్చింది. అది ఏంటంటే మనకి జన్మ జన్మాంతరాల నుంచి వచ్చిన వాసన, వాసన ద్వారా అది పట్టుకుని ఉందన్నమాట మన మనస్సును గట్టిగా. రోజు మహారాజు చెప్పేవారు కదా, ఇంగువ మూట కట్టిన గుడ్డ వాసన ఎప్పటికీ పోదు. మరి ఇన్ని జన్మల నుంచి మూట కట్టు వచ్చిన వాసన అంత తేలిక పోదు. అది దానికే సాధన అవసరం. ఆ సాధన చేయడానికి మనకి ఇటువంటి సత్సంగాలని, ఎందుకంటే మాటి మాటికి మాటి మాటికి రాజకీయం ఉందంటే ప్రతిరోజు తోమాలని చెప్పేవారు రాజకీయ. అలాగా ప్రతిరోజు మన మనస్సుని తోముకుంటూ ఉండాలి ఇటువంటి సత్సంగాల ద్వారా, ఉపాసన ద్వారా. అమ్మెప్పుడు చెప్తుంటారు ఉపాసన విచారణ రెండు అవసరం. విచారణ లేకుండా వచ్చి ఉపాసన ఉంటే అది అహంకారానికి దారి తీస్తుంది. నేనంత భక్తుణ్ణి, నేనెంత పూజలు చేస్తాను, ఇంత గొప్పగా చేస్తాను అనే అహంకారానికి దారి తీస్తుంది. కేవలం విచారణ ఒకటే ఉండి ఉపాసన లేకపోతే అది వాచా వేదాంతం అయిపోతుంది. అది మన మన బలహీనతల్ని అధిగమించడానికి అది మనకు ఉపాసన బలం కూడా చాలా కావాలి, ఇంత విచారణ ఉన్నా కానీ. అటువంటి ఆ రెండింటినీ అనుగ్రహించిన జగద్గురువులు ఆయన శంకరాచార్య స్వామి వారు. అలాగే జగద్గురువులు అంటే జగత్తుకు నేను గురువుని అని కాదు, అక్కడ భావన చాలాసార్లు విన్నాం మనం. జగత్తు అంతా నాకు గురువే, ఉన్నదంతా గురుస్వరూపమే. జగత్ అనేది వేరే లేదు, ఏదైతే కనిపిస్తోందో మొత్తం అంతా గురుస్వరూపమే అనే భావన ఎవరికైతే దృఢంగా ఉంటుందో వారు జగద్గురువులు అవుతారు. అటువంటి జగద్గురువులు ఆరాధన చేసుకుంటున్నాం. అలాగే ఆ జగద్గురువులు అవుతారే మన గురుదేవులు కూడా. ఉన్నది ఒకటే గురుస్వరూపం, తేడా లేదు. వారు మరి శంకరాచార్య స్వామి వారిలాగే మన బాబాజీ మహారాజు కూడా దేశమంతా పర్యటించారు. వారు వెళ్ళని స్థానం, అడుగు పెట్టని స్థానం లేదు అసలు దేశంలో. ప్రతి వాళ్ళని మనంతా మనం వారి దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలా తక్కువ ఇక్కడ, వారంతటా వారు వెళ్ళి దగ్గర చేసుకున్నవారే. మరి అంతటి అనుగ్రహం పొందినటువంటి మనం మన జీవితంలో ఎంతవరకు వారికి ఎంతవరకు సాధన చేస్తున్నాం అనేది ఎవరికి వారే మనం ఆలోచించుకొని నిరంతరం వారి స్మరణలో పొద్దున్న ఇంకోటి కూడా అమ్మ చదువుతూ గురోరంగ్రి పద్మే మనస్కైన లగ్నం అని అన్ని చదివి శ్లోకాలు చివరి శ్లోకంలో గురోరుక్త మార్గే మనం యొక్క లగ్నం అంటే గురు పాదాలని స్మరించడం, ఆరాధించడం, లేకపోతే పెద్ద పెద్దగా పూజలు చేయడం ఇవన్నీ చాలా తేలిక విషయాలు. గురు యుక్త మార్గాన్ని అవలంబించడం, అది పూజ ఏంటంటే మనం సంవత్సరానికి ఒకసారి లేకపోతే రెండు రోజులు చేసుకుంటాం. రెండు రోజుల ముందు నుంచి ప్రిపరేషన్ చేసుకుంటాం, ఆ రోజు వెళ్ళి పూలు కొనుక్కుంటాం, పళ్ళు కొనుక్కుంటాం, అన్ని అయిపోతాం తొందరగా. గురువు చెప్పిన మార్గంలో పయనించడం అంటే మన జీవితంలో అనుక్త గౌరవ తీసుకెళ్ళి పెట్టేస్తారు. అదే ఒక చిన్న క్లాస్ రోజంతా పట్టుకుని నిలబడు అంటే నిలబడలేదు చేయలేదు. అలాగా పెద్ద పెద్ద పనులు చేయడం చాలా తేలిక, ఎందుకంటే అవి కొద్ది సేపట్లో అయిపోతాయి. కానీ నిరంతరం మనసులో నిలుపుకొని మనం వేసే ప్రతి అడుగులో చేసే ప్రతి పనిలో గురు బోధని మననం చేసుకుంటూ ఇది బాబుజీకి ఇష్టమా కాదని చేసేది, వారు చూపిన మార్గం ఇదా కాదా అని ప్రతి క్షణం ప్రతి ఆలోచన ప్రతి పని అందులో మనం గుర్తు చేసుకుని చెప్పిన మార్గంలో చూపించిన మార్గంలో నడవడం అంటే చాలా కష్టం, అదేం మామూలు విషయం కాదు. కాకపోతే మనం సాధన చేయాలి, మనకి వీలున్నంత వరకు అని చెప్పారు కదా, నీకు చేతనైనంత మంచి చెయ్యి, చేతనైనంత చెడు మానేసి. అలాగా ఇప్పుడు సిగరెట్ తాగే వాళ్ళకి కూడా చెప్పాను, నువ్వు సిగరెట్ తాగినప్పుడల్లా నేను తలుచుకుంటూ ఉండు మెల్లగా అదే ఆరే పోతుంది అని. అలాగా ఏంటంటే నిరంతర గురుస్మరణ, గురుస్మరణ ఎక్కడుంటే గురుదేవులు అక్కడే ఉంటారు, వేరే ఎక్కడికో వెళ్ళి కూర్చోవాలి, పాదాలు పాదసేవ చేసుకోవాలి, దగ్గర కూర్చోవాలి, బోధ వినాలి అంటే 24 గంటలు జరిగే అవకాశం దొరకదు, అందరికి దొరికేది కాదు. కానీ గురుదేవులు మన జన్మ వచ్చినప్పటి నుంచి ఈ శరీరం ఉన్నంత కాలం, ఈ శరీరం జన్మ జన్మల నుంచి కూడా ఎప్పుడు మనకి తోడు మనకి అంటిపెట్టుకుని ఉన్నవారే గురుదేవులు. ఆ గురుతత్వాన్ని ఎప్పుడైతే మనం గ్రహిస్తామో, మనలో ఉన్న గురుదేవుని గుర్తిస్తామో, అప్పుడు ఇంకా భేదం లేదు, అక్కడ నిరంతరం మనతోనే ఉంటారు, అప్పుడు ఇంకా భయం లేదు. హెడ్ మాస్టర్ చెప్పారని మనం చెప్తారు కదా, వైఫ్ హియర్ ఐ ఆమ్ హియర్, నేను గురుదేవుల సన్నిధిలో ఉన్నాను, నేను ఎక్కడుంటే అక్కడ గురుదేవుల సన్నిధి నా హృదయంలోనే ఉంది, అప్పుడు ఇంకా భయం లేదు. కాబట్టి అటువంటి సాధన మనందరం పెంపొందించుకోవాలి, అటువంటి అవకాశాన్ని మనకి ఇటువంటి సత్సంగాలు ఇటువంటి ఉత్సవాలు మనకి అందిస్తున్నాయి, మాటి మాటికి గుర్తు చేస్తున్నాయి. కాబట్టి అటువంటి సాధనలో మనందరం ముందుకెళ్లాలని గురుదేవులను ప్రార్థిస్తున్నాం.